హలో ఎవరీవన్, బైబిల్ ప్రబోధాలు అనే కార్యక్రమం చూస్తున్నందుకు దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పరిచింది ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించుటకు, ప్రకటించుటకు. ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా ఉండాలని మా ప్రార్థన. మీరు కూడా దయచేసి బైబిల్ ప్రబోధాలు అనే ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఈవేళ మనం చూసే అంశం దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అనేది ఆరో భాగం. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏమిటి ఆరో భాగం ఈరోజు ఈ టెలికాస్ట్ ద్వారా చూస్తాం. ఈ ఆరో భాగంలో వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభిద్దాం. సర్వోన్నత మహోన్నతుల నీ ప్రియమైన పాదాలకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయాన తండ్రి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ విధంగా నా ప్రభా మేము మీ సన్నిధిలో కూడుకున్నట్టుగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు అంశం దేవుని ప్రణాళికలో మా స్థానం ఏంటి, ఆ ప్రణాళికల గురించి ప్రభా, మీ ప్రణాళికల గురించి నేర్చుకున్నట్టుగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్య పరిచయ ద్వారా తండ్రి మేము మీకు దగ్గరలాగిన ప్రభా, మాకు సహాయపడగలను ప్రార్థన చేసిన ప్రభా. మా కనులు తెరవండి, మా మనసు తెరవండి నా ప్రభా. మీ ఎందు భయభక్తులు విధేయత కలిగి జీవించేలాగా మాకు సహాయపడగలమని ప్రార్థన చేసిన తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రయించండి నా ప్రభువ తండ్రి. మా జీవితాల్లో మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేసిన ప్రభా. మేము ఏది అడిగినా ఏం చేసినా ప్రభా మీ చిత్తమే నెరవేర్చబడుతుంది. కాబట్టి నా ప్రభా మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి నా తండ్రి. ఎవరైతే ప్రభా అవసరతలు ఉన్నారో మీరు వారిని ఆదరించండి నా తండ్రి. ఎవరైతే ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. ప్రభా మా అందరికీ కోరికలు ఆశలు ఉన్నాయి నా ప్రభా. ఏది ఏమనటికి నా ప్రభా మేమంతా దేవునిలో బలపడాలి అన్న ఆశను మాలో పెట్టమని ప్రభా. మా జీవితాల ద్వారా మీరే మహిమా ప్రభావములు పొందగలరని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అనేది ఆరో భాగం ఈ టెలికాస్ట్ ద్వారా చూసుకుంటాం. పోయినసారి మనం చూసింది ఏంటంటే క్లుప్తంగా ఆరో అధ్యాయం ఆదికాండం ఆరో అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూసుకున్నాం. 9వ అధ్యాయంలో ఏమనుంది మొదటి వాక్యము, జస్ట్ రీక్యాప్, యాజ్ అ రీక్యాప్. 9వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందంటే, మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. గమనించండి, యెహోవా దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి, హీ బ్లెస్డ్, నెంబర్ వన్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ వన్, రెండవది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుము. సో మొదటిది దేవుడు ఆశీర్వదించాడు వారి కుటుంబాన్ని, తర్వాత వారిని వారికి ఒక ఆజ్ఞ ఇవ్వటం కూడా జరిగింది, మీరు ఫలించి భూమిని నింపుడి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో పోయినసారి ఎపిసోడ్లో మనం చూసాం అబౌట్ నోవా అండ్ హిస్ లైఫ్ అండ్ ఆల్సో హిస్ చిల్డ్రన్. ఈ టెలికాస్ట్ ద్వారా ఈ పార్ట్ సిక్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, 10వ అధ్యాయం క్లుప్తంగా అండ్ ఆల్సో 11వ అధ్యాయం గురించి చూస్తాం. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి, ఎక్కడ ఉంది. 10వ అధ్యాయం దాని ఏమంటారంటే టేబుల్ ఆఫ్ జీనియాలజీస్, టేబుల్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ 10వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే లీనియేజ్, ఆ వంశావళి గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఆ లీనియేజ్ అంటే, వీ విల్ సీ దట్ వాట్ విల్ హ్యాపన్. ఆ 10వ అధ్యాయం చివరి వచనంకోసరికి మనకు తెలుస్తూ ఉంది ఏం జరుగుతూ ఉంది అనేది. సో నోవాహు యొక్క కుమారుల వంశావళి గురించి 10వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. ఈ వంశావళి కూడా ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, జియోగ్రాఫికల్ లొకేషన్స్, అంటే ఈ వంశావళి ఎంతవరకు చేరింది, ఎక్కడ చేరింది, ఎక్కడ స్థిరపడ్డారు అనే కొన్ని క్లుప్త పాయింట్స్ కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వంశావళి ఎంతవరకు వెళ్ళిందంటే, తూర్పున ఉన్నటువంటి పర్షియా నుంచి ఇటు పడమరకు వస్తే క్రీట్ అనే దేశం వరకు కూడా ఆ రోజుల్లో అట్లా విస్తరింపజేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి గురించి ఈ 10వ అధ్యాయం కూడా చెప్తూ ఉంది. 8వ వచనంలో, కూషు నిమ్రోదును కనును, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించను. కూషు అంటే ఆ కూషు దేశస్థం అది కూడా ఎక్కడంటే ఆల్మోస్ట్ ఆఫ్రికాకి, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, ఉత్తర ప్రాంతం ఉండేటువంటి ఆఫ్రికా ప్రాంతం. ఈ నిమ్రోదు అనే మనిషి కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం. ఎందుకు ఈ నిమ్రోద్ గురించి ఎక్కువ వచనాలు ఇవ్వబడ్డాయి, అట్లీస్ట్ రెండన్నీ ఇవ్వబడ్డాయి. ఎందుకు ఆ వచనాలు ఇవ్వబడ్డాయి అంటే, దేర్ ఈస్ అ సిగ్నిఫికెన్స్ ఫర్ దిస్ నిమ్రాడ్. నిమ్రోద్ అనే మనిషికి కొంచెం ప్రాముఖ్యత ఉంది. ఏమిటి ఆ ప్రాముఖ్యత అంటే, ఆయన భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. నిమ్రోదు బబులోను సామ్రాజ్యాన్ని ఏలినవాడు. మొదట బబులోను సామ్రాజ్యాన్ని కనిపెట్టిందే నిమ్రోద్. ఆ నిమ్రోద్దు వల్ల ఆయన వేరే వేరే యుద్ధాలు చేయడం జరిగింది, వేరే వేరే ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది. దీన్ని ఆ బబులోను సామ్రాజ్యం అంటే, ఇట్ ఇస్ కాల్డ్ ఓల్డ్ బాబిలోన్. బబులోన్ సామ్రాజ్యం కూడా రెండు ఉన్నాయి, ఒకటి ఓల్డ్ బాబిలోన్, మరి ఒకటి నియో బాబిలోన్ అంటే క్రొత్త బబులోను. ఆ క్రొత్త బబులోన్లో నెబుకద్నెజర్ అనేది మనకు తెలిసిన రాజు, దానియేలు గ్రంథంలో చూస్తాము. ఆ నెబుకద్నెజర్ రాజు ఏలినటువంటి సామ్రాజ్యం నియో బాబిలోన్ అంటారు. ఇది ఓల్డ్ బబులోన్, ప్రాత బబులోన్ సామ్రాజ్యం. కానీ ఈ ఈ నిమ్రోద్ అనే వ్యక్తి మాత్రం ఆ సామ్రాజ్యాన్ని మొదట ఏర్పరిచాడు. ఆయన గురించి కొన్ని గ్రంథాలు ఏం చెబుతా ఉంటాయంటే, ఆయన ఒక్కడే 102 సింహాలను వేటాడి పట్టుకున్నట్లుగా కొన్ని లేఖనాలు అంటే దట్ ఈస్ ది లిటరేచర్ ఆఫ్ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ తెలియజేస్తూ ఉంటాయి ఆయన గురించి. అంటే ఆయనకి అంత కెపాసిటీ ఉంది, చాలా గొప్ప వేటగాడు. కానీ ఈ అంశము ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఎందుకు నిమ్రోద్ గురించి ఈ 2 వచనాలు ఇవ్వటం జరిగిందంటే, నిమ్రోద్ వలన బాబులోన్ అనే ప్రాంతం ఏర్పరచబడింది. ఆ బాబులోన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అది కూడా మనం తర్వాత చూస్తాం. నిమ్రోద్ అనే పదానికి అర్థం ఏంటంటే టు రెబెల్, ఆయన ఆ పదానికి ఆయన పేరుకు అర్థం ఏంటంటే టు రెబెల్ అంటే వ్యతిరేకించేవాడు. ఈజ్ నాట్ సమ్వన్ హూస్ గోయింగ్ టు బీ ఒబీడియంట్ టు ఎనీ వన్. సో వ్యతిరేకత కలిగినటువంటి మనిషి ఆయన ఆది నుంచి మొదటి నుంచి కూడా హీ వాజ్ రెబెల్. నిమ్రోద్ అంటే దాని అర్థం అది, ఇట్ ఈస్ టు మీ ఇన్ దట్ హీ ఈజ్ రెబెల్. సో ఈ నిమ్రోద్ కూడా బబులోను సామ్రాజ్యాన్ని మొదట ఏర్పరిచినటువంటి వ్యక్తి. మనం గమనిస్తే కయ్యని వెళ్ళిపోయి ఆయన ఒక సిటీ కట్టుకున్నాడు, ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. అలాగే నిమ్రోద్ కూడా ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు, ఆ పట్టణం పేరు బాబులోన్. బాబులోన్ అంటే దాని అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ గేట్ ఆఫ్ గాడ్స్ అంటారు, దేవుళ్ళకు అది ఒక ద్వారము, దేవుళ్ళ ద్వారం అన్నట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ బాబులోన్ అంటే అర్థం ఇంకో అర్థం ఏంటంటే కన్ఫ్యూజన్ అని కూడా అర్థం, తికమక అవటం, కన్ఫ్యూజన్. ఈ నిమ్రోదు ఎటువంటి వాడంటే భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించను. ఆయన ఒక పెద్ద వేటగాడు, యెహోవా దేవుడి సెలవు చెందిన అతడు. యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు, యెహోవా ఎదుట ఆయన వేటగాడు. గమనించినది, యెహోవా ఎదుట ఆయన వేటగాడు అంటే అంతటి గొప్ప వేటగాడు. ఆ వాక్య భాగం వల్ల కూడా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆ వేటాడుట అనే బహుమానము యెహోవా ఇచ్చినదే. బికాస్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. ఆయన బహుమానం ఇవ్వగలిగితేనే అంతటి వేటగాడు అవ్వగలిగే కెపాసిటీ అంతటి వేటగాడు అవ్వగలిగాడు. సో వి సీ దాట్ ఇన్ ద స్క్రిప్చర్, ఆయన యెహోవా ఎదుట పరాక్రమ గలవాడే. సో ఈ నిమ్రోద్ గురించి ఎందుకు ఇవ్వబడిందంటే నిమ్రోదు బబులోన్ అనే సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. సో ఎందుకు ఇదంతా అంటే వి విల్ సీ దట్ దిస్ ఇస్ హౌ ద రైటర్ ఇస్ పుటింగ్ ద టెక్స్ట్ ఫర్ అస్ టు సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ చాప్టర్ 11. 11వ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉందని మనం గమనించడానికి ఆ రైటర్ ఇస్తున్నటువంటి కొన్ని సలహాలు, ఈ సలహా ఈ విధంగా హీ వాస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్ సో వీ కెన్ అండర్స్టాండ్ బెటర్ ఆఫ్ వాట్ చాప్టర్ 11 ఈస్ సెయింగ్. సో 10వ అధ్యాయంలో మనం ఎక్కువగా ఈ వంశావుల గురించి ఈ పేర్లు చూస్తూ ఉంటాం, కానీ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఆల్ దీస్ నేమ్స్. సో 70 సంతానాల గురించి ఈ 10వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. 77 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తూ ఉంది, సంపూర్ణత. ఇట్ షోస్ ద కంప్లీట్నెస్. సో 70 సంతానాల గురించి ఈ వాక్యం ఇక్కడ మనం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం. ఆ తర్వాత చూడండి 10వ 31వ వచనంలో ఏముంది, వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశమును బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. తర్వాత వచనం చూడండి, వారి వారి జనముల్లో వారి వారి సంతతుల ప్రకారము నోహ కుమారుల వంశావళి ఇదే. అగైన్ దిస్ ఈస్ ది జనరేషన్స్ ఆఫ్ నోవస్ సన్స్ ఆర్ జీనియాలజీ ఆఫ్ నోవస్ సన్. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనులు భూమి మీద వ్యాపించను. సో ఆ సమయంలో భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ షేము, హాము, యాపీతు సంతానానికి సంబంధించిన వారు. దట్ ఈస్ ది బిలాంగ్ టు నోవా ఫ్యామిలీ లైన్. సో 10వ అధ్యాయంలో మనకు లిస్ట్లు ఇవ్వబడింది. ఆ లిస్టుల వల్ల ప్రాముఖ్యత ఏంటంటే ద గాడ్ ఈస్ షోయింగ్ అస్ a line of genealogy that he'll call Abraham to start his own nation. So Abraham varaku kuda ee vamshavalu endukante em jarugutho pothundi veeru valla em jarigindi veeriki 11వ adhyayanki chaala sambandham undi adi kuda manam chustam. So 11వ adhyayamlo chudandi, bhoomi antata okka bhashayu okka పలుకును ఉండెను. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. సో 11వ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంది, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశముందొక మైదానమును వారికి కనబడెను. షీనారు అనేది మెసపటేమియా రీజియన్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అక్కడ వారు నివసించి ఆ షీనారు అనే ప్రాంతంలో వీరందరూ నివసించేటప్పుడు ఏముందంట, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. దేఆర్ ఆల్ వన్, దేర్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ వన్ స్పీచ్, వన్ లాంగ్వేజ్ అండ్ వన్ స్పీచ్ అక్కడ ఉంది. సో వారందరూ ఏం చేశారంటే షీనారు అనే దేశం తూర్పున ఏదైనా వనం కూడా ఉంది తూర్పులో, వీరు ప్రయాణిస్తుంది కూడా తూర్పే, కయ్యూను ప్రయాణించింది కూడా తూర్పే, నిమ్రోదు ఈ బబులోను సామ్రాజ్యాన్ని కనిపెట్టిన నిమ్రోదు కూడా తూర్పునే వెళ్ళి ఆ సామ్రాజ్యాన్ని ఆయన కనిపెట్టాడు. సో దేవుడు ఏదైనా వనం ఎక్కడ వేశాడు, తూర్పున ఏదైనా వనం వేశాడు, కానీ అక్కడ నుంచి వీరు ఇంకా 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 ముందుకు తూర్పుగా కొనసాగిపోతూ ఉన్నారు. సో వారు ఏం చేశారు, తమ వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశం ఒక మైదానం వారు కనపడను, అక్కడ వారు నివాసం చేసిరి. ఆ తర్వాత చూడండి, వారందరూ ఒక్కటై ఉన్నారు. దేర్ ఆల్ వన్, దేర్ ఇస్ వన్ లాంగ్వేజ్ వన్ స్పీచ్, వేరేదేమి, వారందరూ ఒక్కటై ఉన్నారు. ఆ తర్వాత దేవుని వాక్యం సర్విస్తూ ఉంది, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మెట్టికలను వారి కుండెను, మరియు వారి భూమి మీదంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుకునగా. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ అధ్యాయం ఏం జరుగుతుంది, 11వ అధ్యాయం, ఇట్స్ కాల్ ద టవర్ ఆఫ్ బాబెల్, బాబెలు గోపురం గురించి మనం ఈ అధ్యాయంలో నేర్చుకోవచ్చు. ఈ బాబెలు గోపురం కట్టకముందు జనులందరికీ ఒకే భాష, ఒకే మాట, ఒక స్పీచ్, వన్ స్పీచ్ అండ్ వన్ లాంగ్వేజ్ ఉంది, ఒకే భాష ఉంది. సో వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా, ఆ తూర్పు ప్రయాణమై వెళ్తూ ఉండగా షీనారు అనే ప్రాంతంలో ఒక మైదానం వారు చూసి అక్కడ మనం నివసించాలని చెప్పేసి అనుకున్నారు. దట్ ఈస్ ఫైన్. వాళ్ళు ఆ షీనారు అనే ప్రాంతంలో నివాసం ఉండటం మొదలుపెట్టారు అప్పటితో. ఆ తర్వాత ఏమైందంటే వారి ఆలోచన చూడండి, రండి మనం ఇటుకలతో ఒక గొప్ప గోపురాన్ని కట్టుకుందాం, ఒక గొప్ప శిఖరాన్ని కడదాం. ఎటువంటి శిఖరం అంటే చూడండి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుని, రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికలను వారికుండెను, మరియు వారేం చెప్పుకున్నారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా. మీకు ఎలా తెలుసు చెదిరిపోతారని? గమనించండి, వారి ఆలోచన, వారి ఊహ, వారి ఆలోచన, వారి తలంపు చూడండి. మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశంనంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకునగా, ఆకాశంనంటు శిఖరము, ఆకాశమునంటు శిఖరము, హీబ్రూ భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో ఏముంటుందంటే దే వాంట్ రిచ్ హెవెన్స్. ఆకాశము అంతకంటే ఎక్కువగా శిఖరాన్ని కట్టి మనకు మనము పేరు సంపాదించుకుందాం రండి. వారు తూర్పుకు వెళ్ళి షీనారు ప్రాంతంలో ఉండటే కాక వారికి వచ్చిన ఆలోచనలు, వీరందరూ ఎవరు? షేము, హాము, యాపేతు సంతానము. ఒక విధంగా ఇది నోవ సంతానము, నోవ కుమారు షేము, హాము, యాపేతు, వారికి పుట్టినటువంటి సంతానం వీరందరూ. సో వీరందరూ తూర్పుకు ప్రయాణమైపోయి షీనారులు నివాసం మొదలుపెట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, మనంతకై మనం ఒక శిఖరాన్ని కట్టుకోవాలి, ఆకాశాన్ని దాటిపోయేంతటి శిఖరాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే మనం భూమంతటా చెదరగొట్టబడుకుని ఉండాలి అంటే మనం ఈ పని చేయాలి. మనంతకు మనం ఒక పట్టణాన్ని నిర్మించుకొని, మనంతకు మనం ఒక శిఖరాన్ని నిర్మించుకోవాలి, మనంతకు మనం ఒక పేరును సంపాదించుకోవాలి. చూసారా, ఆదియందు 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం, ఆదికాండంలో, ఈ ఫలాన్ని తింటే మీరు దేవుళ్ళు వలె ఉంటారు, అందుకని దేవుడు తినొద్దని చెప్పాడు. ఈ ఫలాన్ని తింటే మీకు కన్నులు తెరవబడతాయి, అందుకనే దేవుడు ఈ ఫలాన్ని తినవద్దని చెప్పాడు అని అపవాది ఆ స్త్రీతో అంటూ మనం చూసాం. ఇక్కడ చూడండి, ఆ బుద్ధి ఏమాత్రం మారలేదు. మానవుని సంతానం ఏ విధంగా ఉంచు, దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అంటే ఆ సమయంలో పాపము ఇంకా చెలరేగిపోతానే ఉంది, పాపం ఇంకా పెరిగిపోతూనే ఉంది. చూడండి, వారి సంతానంలో వారికి వచ్చినటువంటి ఆలోచన, తూర్పు వెళ్ళారు ప్రయాణం, నో ప్రాబ్లం, మీరు వెళ్ళి సెటిల్ అవుతున్నారా, వెళ్ళండి సెటిల్ అవ్వండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ వారికి వచ్చిన ఆలోచన, దే వాంట్ టు బీ లైక్ గాడ్స్, వారు దేవతలు, దేవుళ్ళు వలె ఉండాలన్న ఆలోచన వారికి వచ్చింది. అంతటి శిఖరాన్ని మనం కట్టుకుంటే ఇంకా మనకు ఎదురు లేదు, మనమంతా ఒక దగ్గరే ఉండొచ్చు, మనం స్కాటర్ చేయబడం, దేశ భూమి అంతా కూడా మనం చెదరగొట్టబడం. వారికి ఏ ఆలోచన ఎట్లా వచ్చింది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అది ఎవరు చెప్పకుండానే మనం భూమి అంతటా కూడా చెదరగొట్టబడం, కాబట్టి మనం ఇక్కడ శిఖరాన్ని కట్టుకోవాలి, అది కూడా ఆకాశాన్ని దాటిపోవాలి, దాని తర్వాత మనం పేరు సంపాదించుకోవాలి. వీ వాంట్ టు బీ లైక్ గాడ్స్, వీ వాంట్ టు బీ హైయర్ దెన్ ఎనీబడి ఎల్స్. మనకు మరలా స్వేచ్ఛ కావాలి. వీ వాంట్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్స్. గోపురము అంటే కొంతమంది స్కాలర్స్ ఏ విధంగా చూస్తారంటే, దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అ జిగ్రట్. జిగ్రట్ అనేది ఒక పెద్ద శిఖరం, అది బాబులోను సామ్రాజ్యంలో చూడొచ్చు. తర్వాత ఐ బిలీవ్ దానియేలు గ్రంథంలో కూడా ఉందనుకుంటా. జిగ్రట్ అనేది ఎందుకు ఏర్పరుస్తారంటే అది చాలా పెద్ద గోపురము, దాని కింద నుంచి పైకి కూడా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పైన ఒక రూము, ఆ రూములో ఒక టేబుల్, ఒక చైరు, ఆ టేబుల్ పైన కొన్ని ఫలాలు కొంత ఫుడ్ కూడా వారు ఎవ్రీడే పెడతా ఉంటారు. ఎందుకు అట్లా జరుగుతూ ఉందంటే వారి ఆలోచన ఏంటంటే దేవుళ్ళు ఆర్ దేవతలు దిగి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకొని ఆ రూమ్లో సెక్యూరిటీ అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ శిఖరం పైన ఉన్నటువంటి గదిలో కొంచెం రెస్ట్ తీసుకొని వారు పెట్టిన ఆహారాన్ని తిని అప్పుడు కిందకు వచ్చి జనులతో ఏమైనా కార్యాలు ఏమైనా మాటలు ఉంటే మాట్లాడతారు లేదా వారితో సంభాషణలు జరుపుతారని చెప్పేసి వారి ఆలోచన. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దే హ్యావ్ జిగ్రూట్. బాబులోని సామ్రాజ్యంలో జిగ్రూట్స్ అనేవి కామన్. సో ఇక్కడ వారి ఆలోచన చూడండి, మనం చెదరగొట్టబడకుండా ఉండాలి, మనమంతా ఒక దగ్గరే ఉండాలంటే మనం మనంతకు మనము ఒక గొప్ప పట్టణాన్ని నిర్మించుకోవాలి, అదేవిధంగా ఒక శిఖరాన్ని నిర్మించుకోవాలి. గొప్ప పట్టణం, పట్టణం లేకుండా శిఖరం ఏ విధంగా నిర్మించబడుతుంది? శిఖరాన్ని నిర్మించుకున్నా కానీ పట్టణం లేకపోతే దాని విలువ ఏంటి? సో దే వాంట్ టు బీ ఇన్ వన్ ప్లేస్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్లేస్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఆ తర్వాత శిఖరాన్ని, ఆ తర్వాత వారికి గొప్ప పేరు సంపాదించుకోవాలి అని చెప్పి వారు ఆలోచన చేసిన సమయంలో ఏం జరిగింది? వారు ఆ విధంగా మాట్లాడుకొనగా 5వ వచనంలో యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చెను. ఇక్కడ పరిహాసం చూడండి, ఐరనీ, సర్కాజం ఇన్ ద టెక్స్ట్. వారు గోపురాన్ని కట్టారు, వారి దృష్టిలో, మానవుల దృష్టిలో అది చాలా ఎత్తైనటువంటి గోపురం, పరలోకాల హెవెన్స్, ఆకాశాలను దాటినటువంటి గోపురం వారి దృష్టిలో. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, యెహోవా దిగి వచ్చి ఆ గోపురం చూసినట్టే దిస్ లుక్ అట్ ద ఐరనీ. ఆ పరిహాసం, ఆ సర్కాజం ఏంటంటే వారు కట్టిన దానికి ఎత్తు సరిపోక ఆయన దిగి రావడానికి జరిగింది. He has to come down to see what is going on in the people's lives. So there is that irony under that, there is a feature in biblical writing. So ee irony chuste Yehova narula kumarulu kattina patnamu gopuramunu chooda digavachenu. Vaaru em anukunnaru, మనము చెదరగొట్టబడకూడదు కాబట్టి మనం ఒక పట్టణాన్ని నిర్మించి ఒక శిఖరాన్ని నిర్మించి మనకై మన పేరు సంపాదించుకుందామని చెప్పేసి అనుకున్నారు. కానీ యెహోవాదేవుడు దిగి వచ్చి వారు కట్టిన దానికి ఆ ఎత్తు సరిపోలేదు, ఆయన్ని చేరలేకపోయారు. ఆయన దిగి వచ్చి వీరేం చేసినారు చూడగా నరులందరూ కూడా వారు చేసేదాన్ని చూసి యెహోవాదేవుడు ఆయన సెలవిచ్చాడు ఆయన వాక్యం ద్వారా. ఈ వీరు ఇలాగ చేసుకుంటా పోతే వారికి అసాధ్యమైనది ఏదీ లేదు, కాబట్టి మనం వెళ్ళి వారిని స్కాటర్ చేద్దాం, వారిని చెదరగొడదాం, రండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అగైన్ మనము వెళ్ళి, ఆ మనము ఎవరు? ఇట్ కుడ్ బి ద హోస్ట్ ఆఫ్ గాడ్స్ హోస్ట్, సైన్యానికి అధిపతి యెహోవా అని మనం చూస్తాం దేవుని వాక్యంలో. సో ఆబ్వియస్లీ హీస్ గాట్ లాట్ ఆఫ్ ఏంజల్స్ అండ్ లాట్ ఆఫ్ ఆర్మీ విత్ హిమ్, బికాజ్ ఆ సైన్యం లేకపోతే ఆయనకు ఆ టైటిల్, ఆ పేరు ఉండేది కాదు, సైన్యానికి అధిపతి యెహోవా అని. కాబట్టి ఆయన వారందరితో వచ్చి చూసి ఏం చేశారంటే మొత్తాన్ని చెదరగొట్టేశారు. ఆ పట్టణం పేరు బాబేలు అని కూడా పెట్టబడింది. ఈ నిమ్రోదు, ఆ నిమ్రోదు చేసినటువంటి కార్యాన్ని మనం మర్చిపోవద్దు. ఆ నిమ్రోదు చేసిన కార్యం ఏంటంటే హీ ఎస్టాబ్లిష్ ద బాబులోన్, ఆ బబులోన్ అనేటువంటి పట్టణాన్ని ఎస్టాబ్లిష్ చేసింది నిమ్రోని. ఆయన పెద్ద వేటగాడు, గొప్ప వేటగాడు. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా కార్యాలు జరిగినాయి. దేవుడు మీరు ఫలించి భూమిని విస్తరింపజేయడు, భూమిని నింపుడి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపిస్తే వీరేం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఒక దగ్గర చేరి ఒక భాష, ఒక వాక్కు, లేక ఒక స్పీచ్, ఒక మాట కలిగి వారంతకు వారు ఒక పట్టణాన్ని నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నారు. సో నిమ్రోదు అంతటి బలవంతుడైనా, అంతటి గొప్ప వేటగాడైనా కానీ ఆయన చేసేది ఆది నుంచి కూడా, ఆయన జీవిత ఆరంభం నుంచి కూడా ఆయన చేసేది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా అన్ని చేస్తూ ఉన్నాడు. సో మనం ఏం చూస్తూ ఉన్నాం? పాపం అనేది ఎక్కడికి పోలేదు. పాపం ఈజ్ ఆల్రెడీ దేర్, ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీపుల్. వారు మధ్యలో ఉంది. ఆదిలో ఏదైతే అత్యాస కలిగి నేను ఈ ఫలాన్ని తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినా కానీ ఫలాన్ని తిని ఎందుకు తినాలంటే నేను దేవతల్లాగా అవుతాను, దేవుళ్ళలాగా అవుతాను, నా కళ్ళు తెరవబడతాయని ఏవైతే ఆలోచనలతో ఆ ఫలాన్ని తినడం జరిగిందో, ఇక్కడ కూడా వారి ఆలోచన చూడండి, వారు తలంపు చూడండి. మేము పేరు సంపాదించుకోవాలి, మేము ఎత్తైన శిఖరానికి చేరాలి, మేము గొప్పవారం కావాలి. ప్రైడ్ ఈజ్ వాట్ వి సీ ఇన్ హియర్. అహం, సైతాను ఎందుకు పడ్డాడు దేవుని పరలోకం నుంచి అంటే అహం వల్ల, బికాస్ ఆఫ్ ద ప్రైడ్. మనంతకు మనం పేరు సంపాదించుకుందాం రండి అని వారు ఆ పట్టణం నిర్మించడం జరిగింది. యెహోవా దేవుడు చూసి ఆ పట్టణాన్ని ఏమైనా చేశాడు, ఆయన ఆ గోపురాన్ని ఏమైనా చేశాడు? నో. వాట్ వాజ్ హిస్ ఫోకస్? దేవుని వాక్యం ఏం చెప్పింది? నోవు కానీ, నోవు కుమారులు కానీ దేవుని వాక్యం ఏం సెలవిచ్చిందంటే మీరు ఫలించి భూమి అంతటిని నింపుడి. దేవుని ఆలోచనది, ఆయన కార్యం అది, మీరు ఫలించి భూమిని నింపుడి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు. ఇక్కడ వీరేం చేస్తున్నారు, దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేకంగా మనందరం ఒక దగ్గరే ఉందాము, ఒక దగ్గర ఒక ప్లేస్లో మనంతా మనం లాక్ చేసుకొని ఇక్కడే మనం ఆనందంగా గడపచ్చు, లేదా ఇక్కడే మనం ఒక గొప్ప పేరును సంపాదించుకోవచ్చు. దే వాంట్ దట్ ప్రెస్టీజ్, దే వాంట్ దట్ హైయెస్ట్ నేమ్ అని వాళ్ళు తలంచారు. వారు అది మనసులో అనుకుంటుండగా యెహోవా దేవుడి కిందకు రావడం చూడటం, అక్కడ వారి భాషలు తారుమారు చేసి వారిని చెదరగొట్టెను. అక్కడ నుంచి వారంతా వెళ్ళిపోయారు వేరే ప్రాంతం. నాకు ఆ ప్రాంతం పేరు కూడా బాబిలోన్ అని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మానవుని ఆలోచన చూడండి. దేవుడు ఆజ్ఞ ఏమో, మీరు ఫలించి భూమిని నింపుడి. మానవుని ఆలోచన ఏమో, నేను ఇక్కడే నాకు ఎక్కడైతే ఇష్టమో అక్కడే ఉండి నా అంతటికి నేను పేరు సంపాదించుకుంటాను, దేవుడు ఆజ్ఞకు నాకు సంబంధం లేదు, నా జీవితం నాది, నా ఇష్టం నాది, నా ఏ విధంగా తోచితే ఆ విధంగా నేను జీవిస్తాను, ఐఎమ్ మై ఓన్, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు ఎవరు ఎటువంటిది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ సంబడీ టు టెల్ మీ వాట్ టు డూ అని అనుకునేటువంటి స్వభావం మానవుది. ఐ వి సీ దట్ హియర్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వీ హ్యావ్ గాడ్ హూ గివ్స్ అస్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు లివ్, ఏ విధంగా మనం జీవించాలని దేవుడు మనకి ఆజ్ఞానిస్తూ ఉంటాడు, దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. మనం ఎన్ని అనుకున్నా కానీ డజంట్ మ్యాటర్ హౌ ఇండిపెండెంట్ యూ అండ్ ఐ ఆర్, మనం ఎంత స్వేచ్ఛగా బ్రతకాలి, నేను ఐ డోంట్ నీడ్ ఎనీబడి టెల్ మీ హౌ టు లివ్ మై లైఫ్, మనం ఎంత అనుకున్నా కానీ వీర్ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన దేవుని చేతిలో మన జీవితము ఆయువు వంటిది, మనం ఏది ఆపినా ఆపగలం కానీ మన జీవితం ఇన్ రియాలిటీ మన చేతిలో లేదు. ఇట్ ఈస్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఆయన కృపలో ఆయన చేతిలో ఉంది మన జీవితం అనేది. సో వీ నీడ్ టు రియలైజ్ దట్. ఇక్కడ ఏం చూస్తున్నావు, నా జీవితం లేదా మా ప్రాంతం, మా జనాభా, మా శిఖరం, మా గోపురాలు, మనమంతా ఒకటై ఉండాలి, మనకు పేరు సంపాదించుకోవాలనే చూస్తూ ఉంటాం. మనం కూడా ఐ మీన్ ఇట్స్ జస్ట్ ప్రెటీ కామన్ ఇన్ అవర్ లైఫ్స్. మన నా అనుకునే స్వభావం మనకు చాలామందికి ఉంది. అండ్ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ దో యూ ప్రిటెండ్ అట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఆ నా అనే స్వభావం తీసుకోవాలి, బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని చేతుల్లో మనం ఉన్నాం, ఆయన అధికమించి మనం ఎప్పుడూ ఏది చెయ్యలేము. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ పాసిబుల్. హూ ఇస్ గాడ్ టు టెల్ మీ హౌ టు లివ్? దేవుడెవరు నాకు చెప్పడానికి నేను ఎట్లా జీవించాలో అనుకునేది మూర్ఖత్వం. బికాస్ గాడ్ hopes the best for us. God has the best plan for us. God has the greatest plan for us if we believe in His Son and the living God, Jesus Christ, that we will have eternal life with Him. So, ee Babylonu, ee Samrajyamu ganivandi, ee okka bhashalo maatladatam, ee gopuralu kattadam, tarvata vaaru tharumaru cheyatam valla enti, what is all this going on? Papam, we see that sin. Papanni malli manam chustam. ఆ ప్రైడ్ అనేది మళ్ళీ మనం చూస్తూ ఉంటాం ఈ 11వ అధ్యాయం ఆరంభంలో. సో ఆబ్వియస్లీ దే గోయింగ్ అగేన్స్ట్ గాడ్స్ ప్లాన్. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని సెలవిస్తే వాళ్ళేంటి, వారి ఏర్పరచుకున్న ప్రాంతంలోనే ఉండాలి. సో ఆబ్వియస్లీ మనం చూడాల్సింది ఏంటంటే, దేవుని ప్లాన్కి వారు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు దిగివచ్చి వారిని స్కేటర్ చేయడం జరిగింది, అలాగే వారి భాషలు కూడా తారుమారు చేయడం జరిగింది. సో నౌ దే హ్యావ్ టు బిగిన్ ఎ న్యూ లైఫ్, నౌ దే హ్యావ్ టు గో అవుట్ అండ్ స్ప్రెడ్ ఇన్ టు ద వరల్డ్. ఆ భూమిని విస్తరింపజేయండి లేదా భూమిని నింపండి అనేది ఆది నుంచి కూడా దేవుని యొక్క కోరిక. ఎందుకు అంటే మానవుడితో దేవుని సహవాసం, మానవుడితో దేవునికి సహవాసం కావాలి కాబట్టి ఆయన ఆ ప్లాన్ ఏర్పరిచాడు. కానీ ఇక్కడ మనుషులేమో ఆ ప్లాన్ని తీసివేసి వీరి ప్లాన్ ఏదో ఏర్పరచుకోవాలని చెప్పేసి వారి ప్లాన్లో ఉన్నారు. కానీ దేవుడు వారి ఆలోచనలు, వారి ప్లాన్లు కూడా ప్రణాళికను, వారి ప్రణాళికలు కూడా తారుమారు చేయడం జరిగింది. పదవచనం ఏం చూద్దాం ఉందంటే, షేము వంశ గురించి స్టార్ట్ చేస్తుంది. సో పదవచనంలో షేము వంశావళి ఇదే, దిస్ ఈస్ ది జనరేషన్ ఆఫ్ జీనియాలజీ ఆఫ్ షేమ్. ఆ తర్వాత మనం 27వ వచనంలో చూస్తే తేరాహు వంశావళి ఇదే, షేము వంశావళిలో తేరాహు పుట్టాడు, తేరాహు వంశావళిలో అబ్రహాం పుట్టాడు. సో వాట్ ఈస్ దిస్ ఆల్ హ్యాపెనింగ్? దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మానవులు దేవుని ఏళ్ళ భయంకరమైన పాపాన్ని చేసి ఆయన సన్నిధి నుంచి బయటికి పడవేయబడ్డారు. అయినా కానీ వారి ఎడల, వారి యందు పాపం పెరుగుతూ ఉంది, పాపం పెరుగుతూ ఉంది, తగ్గటం ఎక్కడా చూడలేదు మనం. ఆ తర్వాత దేవుని వాక్యము నోవహు ఆయన కుటుంబీకులను కాపాడినట్లుగా సెలవిస్తూ ఉంది. సో దేవుని నోవహును వారి కుటుంబీకులను కాపాడగానే పాపం అనేది తగ్గలేదు. నో సంతతి వారు సంతతి ద్వారా మనం చూసాం, ఆయన సంతానం ద్వారా, ఆయన బిడ్డల సంతానం ద్వారా పాపం ఏ విధంగా పెరిగిపోయిందంటే, మరలా కూడా దేవుడు మాకు వద్దు, మాకు స్వేచ్ఛ కావాలి, మా అంతకు మేము జీవించాలి, వి నీడ్ అవర్ ఇండిపెండెంట్ లైఫ్ అన్న అంశం అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో ఆ తర్వాత ఏం జరిగింది, రచయిత ఏ విధంగా పెట్టంటే, షేము యొక్క వంశావళిని మళ్ళీ ఆ బబులోను గోపురం తర్వాత తీసుకురావడం జరిగింది. షేము వంశావళిలో ప్రాముఖ్యత ఏంటంటే తేరహు గూర్చి తెలియజేయటకు. తేరహు అనేది అబ్రహాం యొక్క తండ్రి. అబ్రహాము తేరహు వంశావళి గురించి కూడా 27వ వచనంలో ఏం సెలవిస్తుంది, తేరహు వంశావళి ఇదే, ఆ తేరహు వంశంలో పుట్టినటువంటి వాడు అబ్రహాము. 12వ అధ్యాయం మనం చూస్తే, విచ్ ఇస్ నాట్ వి నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ చాప్టర్ 12 టుడే, బట్ ఈ 12వ అధ్యాయం మనం చూస్తే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను ఏర్పాటు చేస్తాడు. అండ్ వాట్ వి సీ ఇన్ దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక, ఈ పాపం వచ్చింది కదా అని చెప్పి మారలేదు, బికాస్ నథింగ్ విల్ చేంజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. పాపము ఎంత భయంకరమైనది, పాపం వల్ల మానవులు దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డారు, ఎస్ దట్ ఈస్ అ హ్యూజ్ డీల్, దట్ ఈస్ అ బిగ్ డీల్. కానీ ఆ పాపముకు దేవుని ప్రణాళికను మార్చే శక్తి లేదు. సో వాట్ డు యు సీ హియర్, తేరహు వంశావళి ఇది. ఆ వంశావళి నుంచి దేవుని వాక్యం అబ్రహాము గురించి చెబుతూ ఉంది, సారాయి గురించి చెబుతూ ఉంది. ఆ తర్వాత తేరహు కుటుంబము ఊర్ ఆఫ్ కల్దియన్స్ అనే ప్రాంతం నుంచి బయలుదేరినట్లుగా తెలుగు కూడా తెలుస్తుంది. ఎందుకు బయలుదేరన్నది మాకు తెలియదు, బట్ దే స్టార్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ ఊర్ ఆఫ్ కల్దియన్స్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి ప్రయాణం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ 27వ వచనం నుంచి 32వ వచనంలో సెంట్రల్ పాయింట్ ఏంటంటే, 30వ వచనం, సేరాయి గొడ్రాలై ఉండెను, సేరాయికి సంతానం లేరు, పిల్లలు లేరు, సేరాయి గొడ్రాలై ఉండెను. దట్ ఈస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ 27 to 32. ఎందుకు అది ప్రాముఖ్యమైన అంశం అంటే, ఆ తర్వాత దేవుడు సేరాయిని అబ్రహామును ఆశీర్వదించి ఆయన కార్యాన్ని మళ్ళీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆయన కార్యం మళ్ళీ ప్రారంభించడం అంటే, దేర్ ఇస్ ఆల్వేస్ దట్ ప్లాన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ అ న్యూ నేషన్ త్రూ అబ్రహాం అండ్ హిస్ సీడ్. ఆయన సంతానం ద్వారా దేవుడు ఒక క్రొత్త నేషన్, ఒక సామ్రాజ్యాన్ని, ఒక రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. అదే ఇస్రాయేల్గా మనం చూడవచ్చు తర్వాత లేఖనాల్లో. ఏమి నేర్చుకోవచ్చు మన ఈ వాక్య భాగం ద్వారా అంటే, పాపాన్ని తక్కువ ఉంచడం, పాపము ఏ విధంగా చేస్తుంది, దేవుని యొద్ద నుంచి మనంతకు మనమే దూరంగా వెళ్ళిపోవాలి అన్నంతగా చేస్తుంది. ఐ మీన్ వీ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అవర్ ప్రెజెన్స్. ఈ పాపం ఎంత భయంకరమైనదో, మానవుడు ఏం చేసినా కానీ దాని నుంచి బయటికి రాలేకపోతారు. సో దేవుడు మాత్రమే ఒక కార్యం చేశారు, దట్ హీ సెంట్ హిస్ సన్, ఆయన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కనుక ఆయన తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించింది. దేని కొరకు అంటే, ఆయన ఎందు విశ్వసించిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన ఎందు విశ్వసించిన వారికి నిత్య జీవం కలుగుతూ ఉంది. దట్ ఈస్ ద గిఫ్ట్ దట్ యూ అండ్ ఐ కెన్ నెవర్ బై. అహం, ప్రైడ్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఇవన్నీ పాపాలు, ఇవన్నీ కూడా మనం దేవుడి నుంచి దూరపరుస్తూ ఉంటే కానీ దగ్గరపరచు. ది ఓన్లీ వే దట్ వీ కెన్ కమ్ క్లోజ్ టు గాడ్ ఈస్ త్రూ క్రైస్ట్ జీసస్ అలోన్. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవునికి దగ్గర అవ్వగలుగుతాం. ఐ మీన్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ గాడ్. ద ఓన్లీ వే దట్ వీ కెన్ గెట్ క్లోజ్ టు గాడ్, క్రైస్ట్ హింసెల్ఫ్, ఈజ్ బై కన్ఫెసింగ్ అవర్ సిన్స్, బై రిపెంటింగ్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ ఎక్నాలజింగ్ దట్ క్రైస్ట్ ఈస్ గాడ్. యేసుక్రీస్తు దేవుడని మనం గ్రహించినప్పుడు వీ హ్యావ్ ద ఇటర్నల్ గిఫ్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైబిల్ ప్రబోధాలు. We hope that this ministry is a blessing to all those who are watching, and we ask you to please pray for this ministry so that we would be able to reach many unsaved souls. And if you have any questions or concerns, please call us on the number below or write to us at contact@bibleprabodhalu.org. And please subscribe to our YouTube channel, share it with all your family and friends, and be a blessing to this ministry. Thank you. Till then, see you at the same time on the same channel next week. God bless you.